സ്മരണയും ആത്മ ബന്ധുതരം. మనం ఇతరుల జీవితం సుఖం ఇవ్వాలంటే మనం సుఖంగా ఉండాలి. ఇతరుల జీవితం శాంతి ఇవ్వాలంటే మనం శాంతిగా ఉండాలి. ఇతరుల జీవితం సంతోషం ఇవ్వాలంటే మనం సంతోషంగా ఉండాలి. ఇతరుల జీవితం ఆనందం ఇవ్వాలంటే మనం ఆనందంగా ఉండాలి. మనకు ఆనందం లేకపోతే ఇతరులకు ఆనందం ఇవ్వగలం. మనం సుఖం లేకుండా బాధపడటానికి ఇతరుల సుఖాన్ని ఇవ్వగలం. మనకు ఉన్నదే ఇతరులకు ఇవ్వగలం, కానీ మన లేదు మనం ఇతరులకు ఇవ్వగలం. అందుచేత శాస్త్రంలో ఏం చెబుతారంటే, జ్ఞాని ఆ దేహం ధరించి ఉన్నప్పటికీ ఆ జ్ఞాని యొక్క ఉనికి సరిపోతుంది. మహాజ్ఞాని వల్ల మహామరువల లోకానికి మంచి జరుగుతుంది, లోకానికి శాంతి జరుగుతుంది, లోకానికి మంచిది. లోక కళ్యాణానికి జ్ఞాని యొక్క జ్ఞానం సహకరిస్తుందని పెద్దలు చెప్తారు. పుట్టింటికి వచ్చినా ఎంత స్వేచ్ఛగా, ఎంత సుఖంగా, ఎంత స్వతంత్రంగా, ఎంత ఫ్రీగా ఉంటుందో మహాజ్ఞానిని, మహాగురువుని శాంతి స్వతంత్రం ఆవరించుంటుందని భాగవతంలో వ్యాసుడు చెప్తారు. ఎలా కూర్చున్నాము, ఎలా కూర్చున్నాము, ఎలా కూర్చున్నాము, హుసింగా ఉన్నాము, అదే ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎలా కూర్చోవాలంటే అలా కూర్చుంటుంది. ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఏమంటుంది, పుట్టింటిగా వచ్చాము అంటే పుట్టింటిగా అంత స్వతంత్రం ఉంటుంది. అలాగే జ్ఞానికి కూడా అలాగా అంత స్వతంత్రంగా సుఖము శాంతి ఆనందం ఇచ్చి మహాగురువుని సద్గురుని మహాజ్ఞాని ఇచ్చి ఆవరించి అలా ఉంటాయి సుమం అని భాగవతంలో వ్యాసం చెప్పిన మాట. సృష్టి యొక్క రహస్యం, మాయ యొక్క మర్మం అంటే మనసులో ఉంది. మనస్సు అనుభూతే అంతా ఆనందం. మనకు దుఃఖకారణం అవన్నీ కూడా మనసులో ఉన్నాయి. మన ఆనందరం అంటే అనే భావం మనకు కలిగే వరకు వేరు భావన తప్పదు. మన ఆనందరం ఒకటే అనే భావన మనకు స్థిరపడే వరకు అభివృద్ధి ఎంతో కొంత వస్తూ ఉంటుంది. మన అందరం ఒకటే అనే భావన స్థిరపడాలి. స్థిరపడినప్పుడు వేద బుద్ధి, వేరు బుద్ధి తగ్గుతుంది. మన అందరం ఒకటే భావన మనం కల్టివేట్ చేస్తుంటే వేరు బుద్ధి తగ్గుతుంది, వేద బుద్ధి తగ్గుతుంది, గుర్తింపులు కూడా తగ్గుతాయి. మనం పని చేస్తాం, ఈ మంచి పని చేస్తాం, మన ఎవరు గుర్తించడం లేదు అని గుర్తింపులు కూడా తగ్గిపోతాయి. మనం అందరం ఒకటే అనే భావన మనకు కలిగితే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉద్యోగం మానేసి ఈ సన్నిధిలో ఉండాలనుకుంటుంది అని ఎవరు అడుగుతున్నారు. ఒక భక్తులు వచ్చి భగవాన్ అడుగుతున్నాడు. అంటే దానికి భగవాన్ సమాధానం ఏం చెప్తున్నారంటే, భగవాన్ ఎప్పుడూ నీతోనే ఉన్నాడు, నీ లోపలే ఉన్నారు, భగవాన్ లేకుండా ఉన్నాడు. ఉద్యోగం నుంచి పెట్టక్కర్లేదు, పని నుంచి పెట్టక్కర్లేదు, నీ ధర్మం నుంచి పెట్టక్కర్లేదు. అంచేత ఎవడైతే స్వధర్మాన్ని, ఎవడైతే తన ఇంటిని ఎవడెవడైతే చేస్తున్నాడో, ధర్మాన్ని ఎవడైతే చేస్తున్నాడో వాడు స్వర్గానికి వెళతాడు. ఎవడైతే వాడు ధర్మాన్ని అది నివర్తించడో నరకానికి వెళతాడు. ఇది భగవాన్ చెప్పడం నేను చెప్తున్నాను, కల్పించుకున్న మాట. ఈ భగవాన్ స్వర్గం మాత్రమే నరకం మాత్రం ఇటువంటి చెప్పడు. అంతా చైతన్యం, అంతా ఆత్మ. అంటే మనం మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటే, మన స్వధర్మాన్ని మనం చేసుకుంటే మనకి దేహానికి మంచిదే, పరానికి మంచిది. అంటే ఇహంలోనూ సుఖంగా ఉండొచ్చు, పరంలోనూ సుఖంగా ఉండొచ్చు. మన డ్యూటీ మనం చేసుకుంటామంటే అధర్మం నరకానికి తీసుకెళ్తుంది, స్వధర్మం స్వర్గానికి తీసుకెళ్ళి. అంతేగా మన పని మనం విడిచిపెట్టకూడదు, మన పని మనం శ్రద్ధగా చేసుకుంటేనే ఉండాలి. కాబట్టి పని చేసేటప్పుడు మన బలహీనతలు ఏంటో మనం తెలుస్తూ ఉంటాయి. పని చేయనప్పుడు తెలియదు, మనం పని చేసేటప్పుడే మన బలహీనతలంతా మనకు తెలుస్తూ ఉంటాయి. సమంజనేది బాగుందండి. చాలా పుస్తకాలు చదివి ఆచరించినట్టు చిక్కొస్తుంది, పనిచేసేటప్పుడు చిక్కొస్తుంది. అంటే ఆ పని చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేసినప్పుడు పుస్తకాలు చదివి ఆచరించేటప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని ఇబ్బంది ఉండమాట్లేదండి. ఎందుకంటే జన్మ జన్మ నుంచి మనకు కూడా వచ్చినటువంటి సంస్కారాల వాసనలు అది ఆచరించడానికి ఇష్టపడాలి. అయితే మనం వాటిని మనం పట్టించుకోకుండా, నేను వాసన పట్టించుకోకుండా, అహంకారాన్ని పట్టించుకోకుండా ఏదో భగవంతుడు మనకి డ్యూటీ విధించాడు అని భగవంతుడు చెప్పాడు కాబట్టి మన ధర్మం మనం చెయ్యాలి అని మన అహంకారం చెప్పే మాటలు, మన మనసు చెప్పే మాటలు మనం వినకుండా భగవంతుడు చెప్పిన మాటలు వింటే ఆ సంస్కారం కూడా నశిస్తుంది. భగవాన్ ఏమన్నారంటే అహంకారాన్ని పట్టించుకోకుండా దాన్ని నోటీస్ చేయకండి, నోటీస్ చేయకుండా అది పోతుంది. అహంకారానికి ఎక్కడ దూరం లేదు ఆనందం, అహంకారం అడిగేస్తే వెనకాలంకు అడిగేస్తుంది ఆనందం. అది ఆనందం వెనకాలే ఉందని మీకు తెలియట్లేదు, దాన్ని వదిలేస్తే పట్టుకుంటుంది. అహంకారాన్ని వదిలేస్తే దాన్ని పట్టించుకుంటూ మారేస్తే ఆనందం వచ్చింది మావేస్తే మన హృదయాలు ఎప్పుడూ ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని నిరంతరం సర్వకాల సర్వావస్థలో ఎవరైతే పట్టుకుంటున్నారో వారిని జ్ఞాని అంటాం. అయితే ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలని మనకే ఉండే కానీ మన వాసన మనం పట్టుకొని ఉంటుండదు. మనకు ఒక మనకి బాగుపడాలి ఉంది కానీ మన వాసనలో మన తలంపులు ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉంటుండదు. అంటే ప్రయత్నం చేసి ఏ సంస్కారాలు అయితే మన హృదయంలో నిజాన్ని పట్టుకోనివ్వకుండా పట్టుకోకుండా అడ్డొస్తున్నాయో ఆ తలంపుని తొలగించుకుంటే సమాధి స్థితి వస్తుంది. అంటే సమాధి స్థితి అంటే ఏంటి, మీరు నిజంలో ఉండగలుగుతారు. ఎప్పుడైతే నిజం మనకి అనుభవం అయిందో అప్పుడు మన శవాన్ని ధరించి మనం భూమికి రావక్కర్లేదు, అప్పటి వరకు శవాలు మోస్తూ ఉండాలి. అంటే నేను ఉద్యోగం మానక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకుంటున్నాడు, పని చేసేటప్పుడు నీ బలహీనత నీ లోపాలు ఏమిటో నీ బలహీనతలంతా తెలుస్తుంటే అంటే నువ్వు సరైన ఆచరించినప్పుడు నువ్వు వాసనలు అయితే ఏ తరంపడైతే నీ మీద ఆచరింపడికేంటి లేదు వాటిని తొలగించే సరిపోతుంది అదే సాధనం. అంటే ఉద్యోగం మానేయవలసినటువంటి పనులు నేను ఎప్పుడు నీతో ఉన్నాను, నీ లోపలే ఉన్నాను, లోపల చైతన్యంగా ఆత్మగా ఉన్నాను అని మన అందరం చేసిన పొరపాటు ఏంటంటే కృష్ణుడు పొలం వాడు అబ్బాయి, వేసంగేవుడు గారు అబ్బాయి కృష్ణుడు, అక్కడ ద్వారకలో ఉన్నాడు, తర్వాత ఇక్కడ మన వృందావనలో ఉన్నాడు, తర్వాత మరో చోట ఉన్నాడు, మరో చోట ఉన్నాడు, యుద్ధాలు చేశాడు. మీ మాటలో గుర్తు వస్తాయి కానీ కృష్ణుడు చెప్పింది ఆ మండలం సత్యం మనం అందరి హృదయాల్లోనే అంతర్యాముగా ఉన్నాను విషయం మర్చిపోతాం. ఇది మనం అందరం చేస్తున్న పొరపాటు. అంటే ఇప్పుడు కృష్ణుడు లేడు మనం అనుకుంటున్నాం. అంటే కృష్ణుడు ఎక్కడున్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, మనకు మొదల ఆయనే మధ్య ఆయనే చివర ఆయనే. ఆయనలోంచి మనం వస్తున్నాం, ఆయనలోనే జీవిస్తున్నాం, ఆయనలోనే లైవ్ అవుతాం భగవంతుడు లైవ్. కృష్ణుడు అంటే మన హృదయంలో ఉన్నాడు, అంతర్యంలో ఉన్నాడు, మన కంట్రోల్ రాయననే భావన మనకు లేదు, వసుదేవుడి గారు అబ్బాయి అనే భావన ఉంటాం. ఎందుకంటే మనకి దేహభావం ఉంది కాబట్టి ఆయన కూడా దేహమాత్రుడు అనుకుంటాం. మనం చేయవలసిన డ్యూటీ మనం చిన్న పని పెద్ద పని ఉంది కాదు, డ్యూటీ కనుక శ్రద్ధగా చేస్తే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే గురువుడి పక్కన ఒకటి ఎదుర్కొనే పెట్టుకుని అక్కడ పూజ చేస్తేనే చిత్తశుద్ధి కలుగుతుంది అనుకుంటున్నాం. అలా దైనందిన జీవితంలో మనం చేస్తున్న పని చిన్న పని పెద్ద పని అని కాదు, భగవంతుడు దృష్టిలో చిన్న పని పెద్ద పని లేదు. భగవంతుడు మీ చేతికి ఏ పని అయితే మనకు అప్పగించాడో, మన చేతికి ఏ పని ఇచ్చాడో ఆ పని మనం శ్రద్ధగా చేస్తే మన జరుగుతుంది, శత్రుశుద్ధి కలుగుతుంది, మనస్సు బాగుపడుతుంది. చిన్న పనైనా పెద్ద పనైనా కాదు, ఎవరైనా వ్యాపారం చేయాలంటే మనకు కృషిపడి ఉండాలి. అదే భగవంతుని తెలుసుకోవడానికి కూడా పెట్టుబడి ఉండాలి. వ్యాపారం చేయాలంటే రూపాయలు పెట్టుబడి, పైసలైనా పెట్టుబడి ఉండాలి. భగవంతుని తెలుసుకోవడానికి కూడా ఒక పెట్టుబడి ఉండాలి. ఆ పెట్టుబడి ఏంటంటే చిత్తశుద్ధి. మనస్సు నిర్మలంగా ఉండాలి, మనస్సు శుద్ధంగా ఉండాలి, అదే భగవంతుని తెలుసుకోవడానికి పెట్టుబడి. అంటే ఆ పెట్టుబడి ఎలా వస్తుంది మనకి? మనం చేస్తున్న పని నిర్మలంగా చేసుకుని వెళితే, జాగ్రత్తగా చేసుకుని వెళితే మన అది చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి మనస్సులో ఉన్నటువంటి శుచి మీరు దేవుని చేసుకోవడానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఏమిటో చేసిన మంచి రాబోయే దేవుడు మూలపడినట్టు భగవంతుడు దృష్టిలో గీతలో చెప్తాడు. అందుక మనం చేసే పని విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధగా ఏకాగ్రంగా చెయ్యాలి. ఆత్మీయ మనస్సు ఏమైనా ఎంత శ్రద్ధగా చేస్తారో పని మీద కూడా మన మనస్సు అంత శ్రద్ధగా నిలబెట్టి చేస్తే అది కూడా ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. మన దేహాలు వస్తుంటే పోతూ ఉంటాయి, అలాగే మనకు నిద్ర వస్తా, స్వప్న వస్తా, జాగ్రత్త వస్తారా వచ్చి వెళ్ళిపోతున్నాము, అలాగే దేహాలు కూడా వస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనందరిలోకి అంతర్యామిగా కూడా ఉన్నాడు, అందరికీ అంతర్యామిగా ఉన్నాడు. సృష్టికి సపోర్ట్గా కూడా ఆయన ఉన్నాడు. అయితే సృష్టిని ముందు వాడితే ఆయన వ్యక్తంగా వచ్చాడు. సాధన ఇంటి ఉండేది ఒక వాక్యం నేను జాగ్రత్తగా చెప్తాను. ఏంటంటే నేను పూజ చేసిన జపం చేసిన ధ్యానం చేసిన ఇంటి సాధన ఇంటి ఉండేది మనలోపు నుంచి ఒక నేను మనకు వ్యక్తం అవుతాను. ఆ నేను ఏం చేస్తాను, దేహానికే పరిమితం ఉంటాను. ఈ దేహం మాత్రమే నేను అని, ఈ దేహం మాత్రమే నేను అని ఒక నేను వ్యక్తమై మనలో మనం పెంచుతాను కదండి. ఈ దేహానికే పరిమితం ఉంటాను. నేను పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, విచారణ చేసిన, సజ్ఞాన సాంగత్యం చేసిన, ఏం చేసినా ఆ దేహానికి పరిమితమైన నేను సాధించుకోవటం ఇంకా సాధన లక్ష్యం. అదే సాధన. సాధన సాధన అంటే ఏమిటనుకోకండి. అంటే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీరు దేహానికి ఏదో ఒక నేను మనకు దేహానికి పరిమితమే ఉంటాను. మనం దేహానికే పరిమితమే ఉంటాను. ఈ దేహం మరణించినప్పుడు ఏమంటే నేను చనిపోతున్నాను అంటాను. అది చనిపోతున్నాయి, దేహం చనిపోతాను. అంచేత భగవాన్ ఏమన్నారంటే మీ మరణానికి మరణం తీసుకురావాలన్నారు. మరణానికి మరణం తీసుకురావాలి. అంటే దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని ఎవరు అనుకుంటున్నారు? ఈ దేహం చోటు ప్రాధాన్యం పొందండి నేను అనుకుంటాను. దేహం మరణించకముందే దేహం చోటు ప్రాధాన్యం పొంది నేను మరణిస్తే మరణం మరణిస్తుంది. మరణం మరణించినప్పుడు అసలు మరణం లేని స్థితిని మీరు పొందుతారు, అంటే శాశ్వత స్థితిని మీరు పొందుతారు. అప్పుడు ప్రాణాయకు మీకు మీరు శవాన్ని ధరించి రావాల్సినటువంటి పనులు. అది మీ ఉద్యోగానికి రాదు అక్కర్లేదు, ఇంటి విడిచిపెట్టక్కర్లేదు, ఇంట్లో ఉండే పోరాడవచ్చు, ఇంట్లో ఉండే పోరాడవచ్చు, ఇంటి విడిచిపెట్టక్కర్లేదు. ఏదో నేను సన్యాసం పుచ్చుకుంటే నేను వచ్చేస్తే అటువంటి నేను అనుకోక్కర్లేదు. నువ్వు నీ పనేది నువ్వు చేసుకుంటే నీ ధర్మం ఏదో నువ్వు ఆచరిస్తూ ఇంటికాడు ఉండే కోట్ల కోట లోపల ఉండే ఇంటిలో ఉండే నీకు ఏ విషయాలు అయితే ఐశ్వర్యం ఏ కారణాల వల్ల విషయానికి వస్తుందో, ఏ విషయాలలో ఐశ్వర్యంకి వస్తుందో, దేహబుద్ధి నేను వల్ల కలుగుతుందో అది చే. అంటే ఈ దేహగతమే నేను వల్ల దేహబుద్ధి కలుగుతాం, బయట బుద్ధి కలుగుతాను. నేను వేరు, నేను వేరే ద్వైత బుద్ధి కూడా కలిగించేసి దేహగతమే నేను. దేహగతమే నేను వల్ల దేహబుద్ధి కలుగుతుంది, దేహబుద్ధి వల్ల ద్వైత బుద్ధి కలుగుతుంది. ద్వైత బుద్ధి దేహబుద్ధిని నశిస్తేనే కానీ మన ఉదయంలో ఉంటుంటే చైతన్యం మనకు సాక్షాత్కారం కావాలి. ఆ చైతన్యం మనం సాక్షాత్కారం దాన్ని పొందితేనే కానీ మనం సాగు లేని స్థితిని పొందలేము, మరణం లేని స్థితిని మనం పొందలేము. సముద్రంలో ఎంత నీరు ఉందో మన ఉదయంలో అంత ఆనందం. మన ఉదయంలో ఉన్న ఆనందం మనకు అందటం లేదు. ఉదయంలో ఉన్న ఆనందం అందకపోవటం అదే విషయాలని భోగించాలనే విషయాన్ని చింతిస్తూ ఉంటాం. మనం ఇచ్చిన విషయాన్ని చింతిస్తూ ఉంటాం. కొంతమంది ఇంటికాడు పని లేని వాళ్ళు కూడా లేదు, పని లేకుండా ఉన్నారని అనుకుంటాను. పని లేకుండా ఉంటారు, విషయాన్ని చింతిస్తుంటారు. సోమరతనంద దృష్టి ఎవరికి అలవాటు పేరు కూర్చుంటారు, మా మనకైతే ఎక్కువ పని చేస్తారు, అది పని లేదని మనం అనుకుంటాం. కానీ అది చూసే పని ఇదానికి పనికి రాదు, పరానికి పనికి రాదు, విషయాన్ని చూసించుకుంటూ ఉంటారు వాళ్ళని. అది నుంచి శక్తులు అవుతారండి. విషయాలు విషయాలు ఏదో స్మరించుకుంటూ ఉంటారు, విషయాన్ని చింతిస్తుంటూ ఉంటారు. అసలు జ్ఞానము అజ్ఞానం అంటే పుస్తకాలు చదవటం కాదు. భగవాన్ ఏమన్నారంటే జ్ఞానము పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చేసినట్టు, పుస్తకాలు చదవకపోతే జ్ఞానం రానట్టు కాదు. జ్ఞానం అజ్ఞానం ఇంకా అది కాదు కదా. భగవద్గీతలో శ్లోకాలని నోటికి వచ్చేస్తే జ్ఞానం వచ్చేసిందని కాదు. అది కాదు, జ్ఞానము అజ్ఞానం అంటే చాలా అందంగా చెప్తారు. ఏం చెప్పారంటే మనం ఇంటికాడ ఎలా ఒంటరిగా కూర్చుంటాం, ఇంటిగా నిర్వహించినప్పుడు మన ఇద్దరిలో మనకి విషయవాసంలో విషయ చింతన వస్తాం. విషయాన్ని ఎంజాయ్ చేయాలని విషయవాసన విషయ చింతన ఆ విషయాలను విషయాన్ని భోజించాలని ఇటువంటి ఆలోచనలు మన ఉదయంలో వస్తూ ఉంటాయి. అది అజ్ఞానం, అజ్ఞానం ఉంటుంది. అది లేకపోతే జ్ఞానం ఉదయంలో విషయ చింతన వస్తామంటే మనకు అజ్ఞానం ఉన్నట్టు, ఉదయంలో విషయ చింతన లేకపోతే నీ జ్ఞానంలో ఉన్నట్టు. అంటే నీ స్వరూపం నీకు తెలిసే వరకు, నువ్వు ఎవరో నువ్వు తెలిసే వరకు విషయ చింతన విడిచిపెట్టదు. ఎందుకు నువ్వు విడిచిపెట్టదు? విషయ చింతన నీ దేహంతో పాదాత్యం పొందే నేను అనిపించుకుంటాను. అది నశిస్తే కానీ విషయ చింతన కూడా నశిస్తుంది. అంటే నీ దేహం లోపల నేను ఉన్నాను, నా బయట ప్రపంచం ఉందనే భేద దృష్టి కలగజేసేది దేహగతం అండి. అని దాన్ని మనం మూలతలంతో అంటాం. భగవంతుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఆనందం ఎక్కడుంది, శాంతి ఎక్కడుందంటే మూలతలానికి తుమ్మ. అదే భగవాన్ అన్నారు, పొక్కలు చేసే పని కూడా మనం చేయబోతున్నాము. భగవాన్ ఏమన్నారంటే అక్షరమణ మనలో కుక్కలు చేసే పని కూడా మనం చేయలేకపోతున్నాం. కుక్క ఏం చేస్తుందంటే తన యజమాని యొక్క అడుగుని చూసి, ఆ అడుగు యొక్క వాసన చూసి యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు నేననే తలాంపు ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు దాన్ని గమనించి నేననే తలాంపు ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఉదయిస్తుంది అని నేననే తలాంపుని పట్టుకుని దాని అది ఎక్కడ ఉదయిస్తుంది, దీని వాసన పట్టుకుని దీని పట్టుకుని దాని మొదల్లో పెట్టుకుంటే అక్కడే దేవుడు ఉన్నాడు. అది యజమాని యొక్క అడుగు జాడలను బట్టి ఏదన్నైతే కుక్క యజమాని దగ్గరికి వెళ్ళిపోతుందో, నేను నేను పట్టుకొని నేను ఎక్కడి నుంచి వస్తానని చూసి దాని వాసన పట్టుకుని నేను మోనీలో గెలిపోతే నేను ఈశ్వర సాక్షాత్కారం కాదు. అయితే కుక్కలు చేసిన పని కూడా మనం చేయలేకపోతున్నామని అక్షర మనమలలో స్వామి చెప్తారు. అయితే మొదటి నేను ఉద్యోగం మానక్కర్లేదు, నువ్వు పని విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు పని విడిచిపెట్టి నా దగ్గరికి రావట్లేదు, నీ పని నువ్వు చేసుకోవాలా, పనికి జ్ఞానానికి ఉద్యోగం లేదు, పనికి జ్ఞానానికి ఉద్యోగం ఏమి లేదు. పైలో నీ పని అసలు నీ పన్న జ్ఞానం సరైనది అవునో కదా, పనిలోనే తెలుస్తుంది అని భగవాన్ ఆయనతో చెబుతున్నాడు. ఈ సత్పురుషుడు సహవాసంలో కూడా సంధ్యాసాంగత్యంలో కూడా 199 వంతులు మంచి మంటలో వంశ చెడ్డం అంటారు. ఈ సజ్జన సాంగత్యం కూడా, ఈ సజ్జన సాంగత్యం ఊరి కంపెనీలో కూడా 199 వంతులు మంచి ఉంది, ఒక వంతు చెడ్డం ఉంది. చెడ్డ ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఒకరిని చూసుకుని ఆనందిస్తున్నాం, ఎన్ని మాటలు శ్రవణం చేస్తున్నాం. ఈ సహవాసం ఈ గోష్ఠి కొంత అంతర్దృష్టి మనకి కలిగేది, కానీ మనం అందరం మనం నిలిపోయేప్పుడు ఎంతో కొంత మనకు దుఃఖం వస్తుంది. మన అందరూ తెలుస్తుంది, మన అందరం ఇండిపోతామంటే నేను ఇంటే నీకు బాగానే ఇష్టం అనుకోండి, మీరంటే నాకు బాగానే ఇష్టం అనుకోండి, కూర్చున్నంటే బాగానే ఒకనొక ఇండిపోయేటువంటి ఎంత కొంత దుఃఖం వస్తుంది. మీ దుఃఖం కూడా పోవాలంటే ఈ లేడీస్ అది ఈ దుఃఖం భగవాన్ దీనితో కూడా ముందు చెప్పారు. ఈ దుఃఖం కూడా పోవాలంటే నీ లోపల ఉన్న సద్వస్తువు నీ ధ్యాస పెడుతూ, నీ లోపల ఉన్న సద్వస్తువుని ధ్యానం చేస్తుంటే 24 గంటలు నీ కూడా ఉంటుంది కాబట్టి నీ దుఃఖమే రాదు అన్నారు. ఇప్పుడు ఇండిపోతుంటా ఎప్పుడైతే మీటింగ్ వచ్చిందో పార్టీని కూడా అప్పుడే ఉంటుంది. ఈ మీటింగ్ 1 గంటకు 2 గంటలకు అయిపోతుంది, అప్పుడు ఎవరింటి కూడా వెళ్ళిపోతాం. మీరు మీకు కనుకోండి, మీరు నాకు కనుకోండి. ఈ బాధ కూడా లేకుండా ఉండాలంటే ఇది లోపల ఒక సద్వస్తు ఉంది, సత్యవస్తు ఉంది, దాన్ని ధ్యానం చేసుకోండి, మీ మనసు దానినే నిలబెట్టండి, ఆ ఒకవంటి దుఃఖం కూడా మీకు ఉండదు. కొంచెం మీరు 24 గంటలు స్వప్న వస్తువులు, జాగ్రత్త వస్తువులు, శిశు వస్తువులు, మూడు వస్తువుల్లో కూడా మీ కూడానే ఉంటుంది. అది మనం విడిచిపెట్టి ఉండే ఉండదు. అది మీ దేహం కంటే, మీ ఇంద్రియముల కంటే, మీ మనస్సు కంటే అత్యంత సమీపంగా ఉండి ఉండటం కూడా అదే మీరు. ఇంకా అప్పుడు మీరు దుఃఖం అనేది ఉండదు. దాంతో ఇంక పార్టీ అవసరమని అదే మీరు మమ్మల్ని మీరు విడిచిపెట్టి ఎలాగా ఉంటారు అదే మీరు అంటే ఆ 1% దుఃఖం కూడా మీకు ఉండదు. ఇదంతా నా వాళ్ళు ఎవరికన్నా నేను పెట్టుకోకు. ఏదో నీ డ్యూటీ మన డ్యూటీ మనం చేస్తాం, నిర్మలం చేసి నిర్మలంగా నిశ్చలంగా ఉద్వేగంగా కాకుండా శాంతిగా సుఖంగా చెయ్యి, సంతోషంగా చేయి. నువ్వు చేసే పని దుఃఖపడుతూ చేయకు, నువ్వు చేసే పని దుఃఖపడుతూ చేయకు, సంతోషంగా చెయ్యి, ఆనందంగా చెయ్యి. భగవంతుడు నా చేతి ఇచ్చినటువంటి డ్యూటీ, భగవంతుడు నాకు అప్పచెప్పాడు ఈ పని, ఈ పని నేను పూర్తి చేయాలన్న మనస్తత్వంతో చేయడం చెయ్యి. చేస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, భగవంతుని చూడు నీకు రాజీ కుదురుస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి పని నీకు ఇష్టమన్నా నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడి పని నువ్వు చేస్తున్నావు, భగవంతుడి రాజు భగవంతుని చూడు నీకు రాజీ కుదురుస్తుంది. నన్ను కోరలు నచ్చిందా అని అడిగి కృష్ణ ఆయనంటే నచ్చిన కోరలు నచ్చింది అన్నారు. ఇక మనం ఇది వచ్చేదే అమ్మాయి మన అమ్మాయి అంటే మనం వ్యాఖ్యలు చూసుకోవాలి. అది భగవంతుడితో రాజీ పట్టం అంటే అది, భగవంతుడితో రాజీ పట్టం అంటే అది. అంటే మీకు భగవంతుడు పని చేస్తుంటే ఆయన మాటలు మీకు గౌరవం ఉంటుంది, ఆయన చేతి మీకు రాజీ రాజీ కుదురుతుందిగా. ఈ మమకారం, ఈ అహంకారం, ఈ వాంఛలు, ఈ ఇష్టాలు, ఈ అయిష్టాలు, ఈ ఉద్దేశాలు, ఈ లైఫ్ మీ లిబరేట్స్ విడిచిపెడితే విడిచిపెట్టేది ఏమవుతాయి అన్నీ నేను విడిచిపెట్టగలిగితే అది ఏంటి సముద్రంలో కలిసినట్టు నువ్వు నీ లోకం సముద్రంలో వస్తుంది వ్యాపారం. ఇష్టాలు అయిష్టాలు మూల తలంపునే పట్టుకుని ఉన్నాయి. ఈ మూల తలంపు నా బాగుంటుంది, ఇష్టాలు లేవు అయిష్టాలు లేవు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోదు కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోతే ఆ మూలకాలం బుద్ధే ఇష్టాలు ఇష్టాలు మూలకాలం బుద్ధి ఇష్టం లేదు అది ఇష్టం లేదు అంతా తానే అంతా తానే. ఇంకా వాడికి ఇష్టం ఏంటి అది ఇష్టం ఏంటి అంతా తానే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ నాయనన్నా మీ పిల్లలన్నా మీ మనవలన్నా నీకు ఇష్టం. ఇప్పుడు మీకు అందరికీ ఎవరంటే ఇష్టం, మీ ఆయన అంటే మీకు ఇష్టం, మీ మనవలంటే మీకు ఇష్టం, మీ పిల్లలంటే మీ ఇష్టం. అప్పుడు నీ ఎవడైతే ఇష్టపడుతున్నాడు ఇలాగా నీ ప్రేమ నీ భర్తకి నీ పిల్లలకి నీ మనవులకి నీ కుటుంబ సభ్యులకి పరిమితం అయిపోయింది ఈ ప్రేమ. ఇంకా నీ ప్రేమ ఇంటికే పరిమితం అయిపోయింది కదా ప్రేమ. నేను కనుక ఎన్ని రోజులంటే తలిచిపోతే నీ ఇంట్లో వచ్చిన ఎలా ప్రేమించుకుంటున్నా సృష్టి నేను ఎలా ప్రేమిస్తా. అప్పుడు ప్రేమ ముద్దబ్బాయిపోయినవు ముద్దబ్బాయిపోయినవు. ఇప్పుడు మన అందరికీ అహంకారం ఉంది, మన ఇద్దరికీ అహంకారం. అది పోయిందని కూడా మా పౌన్ ఆ దాని స్థానంలో ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్యోతి, ఆత్మ శాంతి తండలి. ఇప్పుడు మనకి ఏది తాండవిస్తుంది, వేరు బుద్ధి తాండవిస్తుంది, వేద బుద్ధి తాండవిస్తుంది, అహంకారం తాండవిస్తుంది. ఈ అహంకారం పోతే మనం పోతామేమో అని దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడుతుంది. అది నిజంగా పోతే నువ్వు పోవయ్యో దాని స్థానంలో ఆత్మశాంతి, ఆత్మ ప్రకాశం, ఆ దివ్య జ్యోతి ప్రకాశిస్తుంది. నీ ప్రేమ సృష్టి అంతా వ్యాపిస్తుంది. ఇదొక గ్రామానికి ఒక మనిషికి పరిమితులు ఉండదు, సృష్టి అంతా వ్యాపిస్తుంది అయ్యా. ఈ ప్రపంచాన్ని దిద్దుతావు అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో అహంకారాన్ని పట్టుకునేవాళ్ళు ఇది పోగొట్టుకుంటున్నాం ఏమైపోతున్నాం కంగారు పడుతున్నాం ఏం అమ్మో నీ స్థానంలో నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంట్లో ఇప్పుడు నీకు అనురాగం ఎంతుందో సృష్టి అంటుంది, సృష్టి అంతరంగా నీకు అనురాగం ఉంటుంది. ఎప్పుడు నువ్వు రోజులు లైనప్పుడు నువ్వు రోజులు ఐక్యమైనప్పుడు ఆ పని నువ్వు బజార్లో చేయక్కర్లేదు, నీ ఇంటి కడ వస్తుంది, బీజి పెట్టి నువ్వు రావక్కర్లేదు, నా దగ్గరకు వచ్చి కూర్చోక్కర్లేదు, ఇంటి దగ్గర నువ్వు పొందుతావు. ఇంటికి గొడవ ఏంటో ఇంటి ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇంటికి అది ఒక సబ్జెక్ట్ ఉంది, ఇంటి ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోతలేదు, అది ఇంటి దగ్గర నువ్వు సాధించవచ్చు. ఇంటి దగ్గర సాధించలేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి సాధిస్తావు నిదర్శనం లేదు. ఓ మనం ఎప్పుడు కోపం వచ్చినప్పుడు ఇంటి నుంచి పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, మిమ్మల్ని కోపం తగ్గేది ఇంటికి వచ్చేస్తాం. ఇంటి నుంచి వాటి వల్ల జ్ఞానం వస్తుందా? నీకు ఎప్పుడైతే నిజమైన జ్ఞానం కలిగిందో ప్రపంచంతో అత్యంత సన్నిహితమైన సంబంధం సృష్టితో నీకు కలుగుతుంది. అప్పుడు జాతి మత కుల విచక్షణ లేకుండా ప్రపంచం ఇంకొకటి వారి జ్ఞానాన్ని పంచిపెడతాడు. మహాజ్ఞాని మహాగురువు మహాజీ గురువు వాడు ఏం చేస్తాడంటే జాతితో ఒక జాతికి పరిమితంలో ఒక కులానికి పరిమితంలో ఒక మతానికి పరిమితంలో ఒక విశేషం లేకుండా ఈ మనిషివాడు వాడికి ఓ వరుస అందరి మీద పిలుస్తాను కదా, మంచివాడు వీళ్ళ మీద పిలుస్తాను, చెడ్డవాడు వీళ్ళ మీద పిలుస్తాను. జ్ఞాని యొక్క ప్రేమ కూడా అందరి మీద ఉంటుంది, విశేషం లేకుండా ప్రపంచానికి అంతటికీ తన ప్రేమను జ్ఞాని శాంతిని పంచిపెడతాడు వాడు జ్ఞాని. అది ముందుగా చేయొచ్చు. అసలు నువ్వు జ్ఞానం అంటే సంపాదిస్తే నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు కొండ గుహలో కూర్చున్నా, నువ్వు వంటింట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నీ ప్రభావం సృష్టించదు. ఎంత వండర్ఫుల్ ఫీలింగ్ చూడ. అసలు నీకు జ్ఞానం అంటే కలిగితే, నీకు హృదయ వికాసం అయితే, నీకు శాంతి కలిగితే, నువ్వు వంటింట్లో కూర్చున్నా, బెడ్రూమ్లో కూర్చున్నా, లేకపోతే కొండలో కొండలో తిరిగి కొండ గుహలో కూర్చున్నా, ఊళ్ళో కూర్చున్నా, బడిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆ విషయం ఇంకా వ్యాపిస్తుంది జ్ఞానం, నీ శాంతి, నీ అనురాగం. ఇప్పుడు రామానుజులు కానీ మధ్వాచార్యులు కానీ శంకరులు కానీ వాళ్ళ ఇంటికాడ ఏదో కోపం వచ్చి తీర్చిపెట్టిన వాళ్ళు కాదు. అలా కాదు అది ఎవరి పట్ల ద్వేషం వల్ల వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇంట్లో వాళ్ళ ఒకటిలో కోపం వల్ల కానీ ద్వేషం వల్ల కానీ వాళ్ళు శంకరాచార్యులు కానీ రామానుజులు కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళ దేహం ఏ ముహూర్తాల కాదు సాధించడానికి వచ్చింది కాబట్టి విడిచిపెట్టారు. కానీ కేవలం ఇంట్లో వాళ్ళ మీద కోపం మీద ద్వేషం మీద విడిచిపెట్టలేదు. ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చి ద్వేషం విడిచిపెట్టే లోకానికి ఏం కళ్యాణం చేయగలం అంటున్నారు. నిజమైన సన్యాసి కోపం మీద విడిచిపెట్టడు. ఏదో మాత్ర కార్యం ద్వారా ఆ ఉపాధి ద్వారా జరగవస్తుంది కాబట్టి ఈశ్వర ప్రేరణ వల్ల ఇన్నిటికి పెడతాడు నిజమైన సన్యాసి. అంటే మీరు కోపం మీద ద్వేషం మీద ఇన్నిటి పెట్టాడు పని ఎక్కువ అవుతామని ఇన్నిటికి పెట్టేవాడు నేను ఎలా అవుతాడు అది కాదు. అంటే నువ్వు వాడికి ఏమవుతుందంటే నీకు మమకారం తగ్గించుకుంటే నీ ప్రేమ ఏమవుతుందంటే విశ్వం ప్రపంచం ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలంగా ఉంటుంది. కొంచెం అటాచ్మెంట్ శక్తి తగ్గించుకుంటే సృష్టి ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలమవుతుంది కదా. కొంచెం అటాచ్మెంట్ కానీ తగ్గించుకుంటే అంటే డిటాచ్డ్ అటాచ్మెంట్ అవసరం. మన జేబులో డబ్బులు, మన జేబులో పైసా లేకుండా బజార్లో ఉన్న వస్తువు మనకు రాదు. అలాగే జ్ఞానం సంపాదించాలంటే సత్వగుణం ఉండాలి. సత్వగుణంలో సహనం వస్తుంది. సత్వగుణం వల్ల సహనం వస్తుంది. సహనం హృదయం యొక్క లోతుని పెంచుతుంది. అంటే సహనం మీ హృదయంలో ఆ నిజము ఆ సత్యవస్తువు బ్రహ్మము ఎంత లోతులో ఉందో అంత లోతులో తీసుకెళ్ళి నీ సహనం ఈ సత్వగుణంలో వస్తుంది. కొంతమంది మాట్లాడడానికి ఎంతో సాక్షితంగా ఉంటారు. వాళ్ళ ముఖాలు చూస్తే ఎంతో నిర్మలంగా ఉంటాయి. కొంతమంది ఎప్పుడు చూసినా మనకు కూడా అనుకూలమైన పనులన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు వాళ్ళు గంట రెండు గంటలో ముఖం నిర్మలంగా మనకు ఇంకాదు. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖం చూస్తుంటే మనకు కూడా సత్వగుణం నేర్చుకోవడం. వాళ్ళు జోడికి రియాక్ట్ అవరు, ఇరిటేట్ అవరు. దానికి జోడికి రియాక్ట్ అవరు, ఇరిటేట్ ఓహో అలా జరగవలసింది కాబట్టి అలా జరిగిందేమో అనుకుంటాడు సత్వగుణం ఉన్నవాడు. జోడికి రియాక్ట్ అవరు, జోడికి ఇరిటేట్ అవడు. అంటే సాత్విక సంపద ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనకి సత్వగుణం వస్తుంది. వాడు ఇంట్లో ఉన్నాడో, వాడు గృహస్థవాడు సన్యాసి అది మనకు అనవసరం. వాడు తెల్లబట్టలు కట్టుకున్నాడో, వాడు ఎర్రబట్టలు కట్టుకున్నాడో అది మనకు అనవసరం. వాడు కనుక సాత్విక సంపద గలవాడైతే, సాత్విక ప్రభుత్వం వాడైతే, వాడితో సహవాసం చేస్తే మన ఆధ్యాత్మిక అభివృద్ధి స్పిరిచువల్ ప్రోగ్రెస్ కలుగుతుంది. ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక అంతస్తును మనం అందుకోవచ్చు. హృదయం యొక్క యోచించి ఒక దిగవచ్చు. ఆ సాత్విక సంపద, ఆ సాత్విక ప్రభుత్వం ఉన్న వాళ్ళ స్పిరిచువల్ నేచర్, అది ఆ సాత్విక నేచర్ ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేస్తే వాడి యొక్క సాత్విక ఆ ప్రభావం మన శిరస్సు మీద పడి, మన మెదడు మీద పడి మనం కూడా బాగుపడతాం. కొంతమంది ప్రతిదానికి చిరాకు పడతా ఉంటారు. ప్రతిదానికి అటువంటి గుణం ఆ హృదయం ఉన్నది. ప్రతిదానికి చిరా అవసరం లేకుండా కోపం వస్తుంది. పని లేకుండా ఏదైనా సందర్భం లేకుండా కోపం వస్తూ అలాగా నీ మనసు ఎప్పుడూ అలాగే రాగద్వేషాలతో కాలిపోతానంటే నీకు సత్వగుణం ఎలా వస్తుందయ్యా? ఆ సాత్విక ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీకు సాత్విక సంపద కలుగుతుంది. ఆ సంపద వల్ల నీకు আধ্যাত্মিক অনুভূম আত্মানুভূম করে দিচ্ছে। সত্যগ্রহণ করে গোনায় সত্যগ্রহণ করে সে গোনায় তাহলে ব্রাহ্মণ পণ্ডার নিজেকে সাহায্য করছেন নিজে ব্রাহ্মণ পণ্ডে গিয়েছে সন্ন্যাসী বুঝকোনি নিজ গ্রহণে நீ அம்மார் பேருந்து நீ நான்கார் பேருந்து அறக்கூடாது நீ வேணும்னு அறக்கூடாது நீ ஏற்ற சன்னியாசம் நீ எப்படின்னா கழிப்பிச்சாருன்னு ஒரு புறம் விஷயம் நீர் அறக்கூடாது இங்கே அள்ளி மறுத்து வச்சாரு மல்லி விஷயம் மன ஞாபகம் செய்யக்கூடாது ஏமா நேர்ச்சிக்கிட்டு வாழ்வார நேர்ச்சிக்கொள்ளதான நீ நீர் வச்சாரு நீ எத்தனை வச்சாரு நீ வேணுங்கிறதா இப்படி சன்னியாசம் நீ அறக்கூடாது மனம் అతను సన్యాసం చేశారు ఇంకా ఇక్కడికి అవి మనం జ్ఞాపకాన్ని తీసుకురాకూడదు ఇంక మనకు కావలసిందే వారికి తెలిసిన జ్ఞానం మనం పొందాలి వారిని అడిగి అందుకనే పూర్వవృత్తాంతంలోకి మనం వెళ్ళకూడదు అంటే నువ్వు ఏం చేస్తావంటే నేను ఇంటికాడు కూర్చుని ఆస్తున్నానే గృహస్థుల్లో గృహస్థులు అనుకోవటం మానయ్యి అది కూడా కలంతే నీ పల్లెలు చూసుకునే గృహస్థాశ్రమంలో ఉన్నాను గృహస్థాశ్రమంలో ఉన్నాను అలా అనుకోకూడదు నీ గృహస్థ అది కూడా కలంతే అది కూడా కలంతే అందుకే ఇప్పుడు జ్ఞానానికి వివాహం చేసుకోవడానికి వివాహం చేసుకోకపోవడానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా వివాహం చేసుకోలేదు కానీ మీకు మీరు వివాహం చేసుకోలేదని రమణ మహర్షి అడిగారు. అంటే వివాహం చేసుకోలేదు కానీ ప్రత్యేకమైన చెప్పి నా దేహ ప్రారంభంలో పెళ్లి లేదు కానీ కాపలేదు అన్నాడు. అది కాదు రమణ మహర్షి అంటే అయ్యో గొప్పదనం కింద ఏం చెప్పలేదు నా దేహ ప్రారంభంలో వివాహం లేదు అది అవ్వలేదు. అంటే నువ్వు వివాహం అయ్యిందా అవ్వలేదని ముఖ్యం కాదు కానీ నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. అంటే నువ్వు ఇంట్లో ఉన్నావు నేను గృహిస్తుంది నేను గృహిస్తున్నా అనుకోకపోయా అది కూడా కలంపే అది కూడా ఆ కలం విడిచిపెట్టి నువ్వు చూసి పని ఎదురు చేసుకో. సన్యాసి ఏమనుకుంటాడు నువ్వు సన్యాసిని ఏ సన్యాసిని అనుకుంటావు అదో తరంపు. మరి గృహస్థ ఏమనుకుంటాడు గృహస్థని ఏ గృహస్థని అనుకుంటాడు అది తరంపు. వాడు ఆ తరంపుని ఇడికి పెట్టాడు నువ్వు ఈ తరంపుని ఇడికి పెట్టాడు అప్పుడు కానీ ఇద్దరికి బ్రహ్మ జ్ఞానం కలగదు. వాడు ఆ తరంపుని ఇడికి పెట్టాలి నువ్వు ఈ తరంపుని ఇడికి పెట్టాలి. వాడు బట్టలను బట్టి నేను సన్యాసి అనుకుంటున్నాడు నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నువ్వు గృహస్థులు అనుకుంటున్నావు. ఆ తరంపు వాడికి అడ్డే జ్ఞానం కల బ్రహ్మానుభవం కలగడం కోసం ఈ తలంపు ఈడికి అడ్డే ఆ తలంపుని గురించిపెట్టే అది తలంపుడే. మరణం కూడా తలంపు పుట్టుక ఓ తలంపు మరణం ఓ తలంపు పుట్టుక ఓ తలంపు. మరి తర్వాత ఇస్తుందా ఒక తలంపు అయిస్తుందా ఒక తలంపు. నేను బ్రహ్మచారిని అనుకోవటం ఒక తలంపు. నేను గృహస్థుని అనుకోవటం ఒక తలంపు. నేను సన్యాసిని అనుకోవటం ఒక తలంపు. అన్ని తలంపులు అంటే తలంపులు ఏది 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 నిజమో ఏది బ్రహ్మమో ఏది ఎప్పుడు ఉండేదో అది దానికి మాత్రం తలంపు లేదు. ఇక మిగతాయన్నీ తలంపులే మిగతాయన్నీ నీ వివాహం చేసుకున్నానని ఒక తలంపు చేసుకోలేదు అనుకునేది తలంపు ఎన్ని తలంపులు. ఇంట్లో వచ్చి నీ పదవి భగవంతుని యోగ్యం చేయకనేది అప్పగించడం చూసి ఇంట్లో వచ్చి నేను గృహస్థున్నాడు నేనో రాజేమో రాజేమో అలా అనుకోకు రాదు 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 అనుకోవడం కూడా అది కూడా అడ్డు నీకు అది కూడా అది కూడా తలంపే అది కూడా అది కూడా తలంపే. అంటే నీ ఒక నేను చెప్పిన మాటలు వినకుండాను ఎక్కడికి వెళ్ళిపోతావునకు ఇంటికి పెట్టేసి వీడికి పెట్టి వెళ్ళిపోతావునకు ఒక నాటి గుర్తించుకో నీ వాసనలు నీ కోరికలు నీ తలంపులు నీ మనస్సు నీ కాశీ అన్న యమరాయపురకాల కింద కైలాసం కింద బదరి కింద నీ కూడా వచ్చేస్తాయి. అక్కడ నా మాటలు పట్టించుకొని వీడికి పెట్టి ఎక్కడికైనా పారిపోతావు అనుకున్నావు పారిపోతే నీ పరిసరాలు మారుతాయి. ఇవన్నీ మారుతాయి కానీ నీ మనస్సు నీ కూడా వచ్చేస్తుంది నీ రాజదేశాలు నీ కూడా వచ్చేస్తాయి అన్ని నీ కూడా వచ్చేస్తాయి. అంటే నువ్వుడికి వచ్చేసి మాత్రం చేత నీ మనసులో ఉన్న కల్మషం కుట్ర అంత దోషం అనుకోదు నీ కుట్ర నీ కల్మషం నీ కూడా వచ్చేసింది. నువ్వు కాశీలో అయినా సాధన చేయవలసిందే ఇంటికడైనా సాధన చేయవలసిందే ఆ కుట్ర అంతా కూడా నువ్వు తొలగించుకోవలసిందే జ్ఞాన సౌపార్జనకి నీ కుట్రతో నీ కుట్ర పోవాలి లోపలన్న కుట్రంతో పోవాలి లోపలంటే కల్మషంతో పోవాలి ఆ వేరే బుద్ధి పోవాలి ఆ సెపరేట్నెస్ పోవాలి కుట్ర అంత అయిపోయి గుణముగా గురురూపమై వెలుగు అరుణాచల తమ మనిషి గారికి మానవ రూపంలో గురువు అరుణాచలేశ్వరుడు అని గురు అయ్యో ఆయనకు దేవుడు అరుణాచలేశ్వరుడు గురువు అరుణాచలేశ్వరుడే ఏమని హారంలో మాకు గురువు లేడు అంటే గురురూపం గురువు చేయవలసిన పని దేవుడు చేయవలసిన పని నువ్వే చేయాలి గురురూపంలో ముందు నాలో ఫారం ఏంటంటే ఇంకా తీసి నాలో ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో చెడు వాసన ఉన్నాయనుకో చెడు తరంపు ఉన్నాయనుకో చెడు అవలాసం ఉన్నాయనుకో అదంతా కుట్రంగా ఉంటుందా అదంతా నువ్వే తీసేయాలి అయితే నీ నువ్వని చెప్పిన మాటలు అనుకుంటాను దీనికి చెబుతున్నా నీ మనస్సుని కూడా వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్తే శరీరం చనిపోయిన తర్వాత కూడా మన మనస్సు మనకు కూడా వచ్చేస్తుంది ఈ దుఃఖానికి కారణం బయట లేదు ఈ దుఃఖానికి కారణం మన లోపల ఉంది అదే వ్యక్తి భావన ఆ దేహ భావన ఏదైతే దేహంతో కావాల్సిన పొందుతుంటే అంటే నీకు మనకు వచ్చే తలంపులన్నీ అహంకారం కాదు అహంకారం అంటే అది కూడా తలంపే అహంకారాన్ని మన వేదాంత పరిభాషలో మూల తలంపు అని పిలుస్తున్నారు మిగతా తలంపులన్నీ మూల తలంపుకి వస్తాయి అంటే మనకు అనేక తలంపులు వస్తాయి మనం ద్వార నిద్రలోంచి జాగ్రత్త వస్తుంది ఒక రాగానే ముందు నేను వ్యవసాయదారుని నేను వ్యాపారస్తున్నాను ఎవరు అనుకోరు ముందు నేను అనే తలంపు వస్తుంది నేను అనే తలంపు వస్తే ముందు గాడి నిద్రలోని జాగ్రత్త వస్తుంది వచ్చి ఆ మొదటి తలంపు వచ్చి దేహంతో కాదాక్షణ పొందుతుంది ఆ మొదటి తలంపు ఏ తలంపు అయితే దేహంతో కాదాక్షణ పొందుతుంది అదే మూల తలంపు అదే అహంకారం అదే అజ్ఞానం అదే అవిద్య అదే సంసారం అన్నీ అదేమయ్యా ఈ అవిష్టాలన్నీ ఈ కష్టాలన్నీ ఈ బాధలన్నీ ఈ నష్టాలన్నీ ఇవన్నీ కూడా మూల తలంపులోనే ఉన్నాయి ఆ మూల తలంపుంటే నువ్వున్నావు ఆ మూల తలంపుంటే నేనున్నాను ఆ మూల తలంపుంటే ప్రపంచం ఉంది ఆ మూల తలంపుంటే స్వర్గం ఉంది ఆ మూల తలంపుంటే నరకం ఉంది ఆ మూల తలంపుంటే అన్ని ఉన్నాయి అవి లేకపోతే ఈ ఖగోళం అంటే సృష్టి అంతా కూడా మూల తలంపు మీద ఆధారపడండి అదే నువ్వు అనుకుంటున్నావు అంటే దాన్ని డౌట్ చేయటం లేదు నువ్వు డౌట్ చేసిన వెళ్తావు దాన్ని షేక్ చేయటం లేదు ముందు నేను డౌట్ చేస్తే షేక్ చేస్తావు నేను డౌట్ చేయకుండా నేను షేక్ చేయలేదు ఆ మూల తలంపు నేను చూడదు ఆ మూల తలంపు యొక్క మూలంలోని శాంతి ఉంది ఆనందం ఉంది సుఖం ఉంది ఈ మూల తలంపులు పొడిగించిన వెంటనే నదికి వరద వచ్చినప్పుడు మీరు ఎంత వేగం వస్తుంది ఆ మూల తలంపును తన మూలంలోకి నడిపించి ఆ మూల తలంపు తన మూలాన్ని చూస్తేనే కానీ నశించదు ఆ మూల తలంపు నశించిన వెంటనే అంటే దేవం తోడు కాదాక్యం పొందిన ఆ నేను ఆ తలంపు నశించిన వెంటనే అఖండమైనటువంటి ఆనందం నదిలో వరద వచ్చినప్పుడు మీరు ఎంత వేగం అనుకుంటారు అంత శాంతి అంత ఆనందం అంత సుఖము హృదయంలో పొంది ఈ సహస్రానందము చేస్తుంది అప్పుడు ఆనందం కోసం శాంతి కోసం పదార్థం వెతుక్కు అక్కర్లేదు అంటే మీరు మంచివారు మీ మంచివారు అని మీరు అంటారు మరి మీ మంచితో తాదాత్యం పొందుతుంది అంటే చైతన్యంతో తాదాత్యం పొందటం లేదు నాన్నగారు మంచివారు నాన్నగారు మంచివారు అంటే మీ మంచితో తాదాత్యం పొందుతాను మీ శరీరంతో తాదాత్యం పొందుతున్నారు కొన్ని బంగారం సంఖ్యలు మీ ఇంటి సంఖ్యలు ఎలాగనే మాట్లాడు ఇంకా మాకు మోక్షం లేదు మీకు మోక్షం లేదు అలా ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఇంకా మోక్షం లేదు ఈ మనస్సు అనేది ఒక సమస్య ఈ మనస్సును మీరు పరిష్కారం చేసుకోవాలి మీ తెల్లబట్టలు వేసుకున్నా ఎర్రబట్టలు వేసుకున్నా మీ మనస్సు మీరు పరిష్కారం చేసుకోవాలి పరిసరాలు మారినట్టు మాత్రం చేత జన్మలు మారినట్టు మాత్రం చేత మీకు మనస్సు అనే సమస్య పరిష్కారం కాదు దాన్ని పరిష్కారం చేసుకోవడం మీరు కృషి చేయాలి సత్పురుషులతో సహవాసం చెయ్యాలి చైతన్య స్థాయిలో నీకంటే ఎక్కువ వారితో నువ్వు సహవాసం చెయ్యాలి అంతే ముందు ఎవరైతే ఎవరికైతే మనోనాశనం అయిందో వారు సహవాసం అయి చేస్తే నీకు మనోనాశనం అయ్యి వారి వైద్యం నీకు పనిచేస్తాయి నువ్వు మనసును పట్టించుకుంటామంటే మనోమరాలకు వెళ్ళు మనసును పట్టించుకోకుండా దానిలోకి వెళతాం దాన్ని దాని గొడవ ఇదే మనసు గొడవ అహంకారం గొడవ మనసు కూడా వదిలేదు మనసును పట్టించుకోవడం మానసే కలిగిపోతుంది మనసు నువ్వు పట్టించుకుంటేనే అనగదు అది విజృంభిస్తుంది అనేది అనగదు ఎవరైతే తన మనస్సును పట్టించుకుంటున్నారో వాళ్ళకి అంతర్దృష్టి కలుగుతుంది అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మశాంతి కలుగుతుంది ఆత్మ యొక్క వైభవం తెలుస్తుంది అంత ఉద్యోగం ఉంటికానికి వెళ్ళిపోతుంది. పరిసరాలు మారుతాయి, పరిసరాలు మారుతాయి, అంటే సచ్ పోతుంది, దేహం మారుతుంది. అలాగే దేహం గృహస్థాక్షణ దేహం చనిపోయినప్పుడు ఇంకో దేహం వస్తుంది, అంత మాత్రం దగ్గరికి జ్ఞానం వచ్చేది అయ్యా. అసలు ఈ సమస్యని అజ్ఞానం అనే సమస్యను పరిష్కారం తీసుకోవాలి. ఈ మూలకలం నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది గమనించాలి. అది గమనించకుండా నా మూలకలం యొక్క మూలం తెలుసుకోకుండా శరీరం చనిపోయిందనుకో ఇంకో శరీరం వస్తుంది. ఒకటి శరీరం ఉండగా ఇంటికి పెట్టి సాగిపోయేవాడికి పరిసరాలు మారుతాయి, వాతావరణం మారుతుంది. ఒకే ఒక్క అవరాధం అయ్యా, గృహశాస్త్రంలో ఉన్నా సన్యాసాశ్రమంలో ఉన్నా ఒకే ఒక్క అవరాధం ఒకటే, అదే నీ మనస్సు, అదే నీ అహంభావన, అదే నీ మనస్సు, అదే నీ అహంభావన. నువ్వు తొలగించుకోవాల్సిన దాన్ని నీ ప్రారంభాన్ని బట్టి ఏదో ఒక ఆశ్రమం, ప్రతి మానవుడు ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహశాస్త్రము, సన్యాసాశ్రమం, ఏదో ఆశ్రమంలో లేకుండా మనిషి ఉండడం, అది ఏ ఆశ్రమంలో ఉంటాడు. కానీ తొలగించుకోవాల్సింది మనస్సుని, నువ్వు తెలుసుకుంటుంది, తొలగించుకోవాల్సింది అహంభావాన్ని. నువ్వు ఇంట్లో ఉన్నా అడవులు ఉన్నా దాన్ని అధిగమించాలి, దాన్ని ఓరకం చెయ్యాలి. ఒక భక్తుడికి ఉద్రేకం వచ్చి ఒక మనిషిని చంపేశాడు. మనం కూడా జాగ్రత్తగా లేకపోతే దాని అవసరం కూడా మాట్లాడతాం. ఒక భక్తుడికి ఏదో ఉద్రేకం వచ్చేది మనిషిని చంపేశాడు, నిజంగా చంపేశాడు. నిజంగా భక్తుడు అది ఏ ఉద్రేకం వచ్చింది చంపేశాడు, అది భగవాన్ దగ్గరికి వచ్చాడు. వాడే వాడిని చంపేశాను, వాడిని చంపేశాను, నా స్థలం పునరు వస్తాను అన్నాడు. ఆ కలంపును ఓవరకం చేయలేక సాధన కొద్దు అన్నారు. మీరు ఓవరకం చేయాలి, అది నీ సాధన కొద్దు. ఆ కలంపును ఓవరకం చేయలేకపోతే దుఃఖం నేను క్రీడిస్తూ ఉంటాను. మనస్సు అనేది నీ సొంత సమస్య, అది నువ్వు పరిష్కారం చేసుకోవాలి. మనస్సు అనేది నీ భర్తకు సంబంధించిన సమస్య కూడా కాదు, నీ సొంత సమస్య, అది మీద నువ్వే పరిష్కారం చేసుకోవాలి. అందుకే కృష్ణుడు గీత ఏం చెప్పాడంటే దీన్ని ఉద్ధరించుకో, నీ ద్వారా అనేక మంది ఉద్ధరించబడతారు. నేను ఉద్ధరించుకో, నువ్వు బాగుపడతానని ప్రయత్నించండి. నువ్వు బాగుపడితే నీ ద్వారా అనేక మంది బాగుపడతారు. దీన్ని ఉద్ధరించుకో, నేను ఉద్ధరించుకుంటే నీ ద్వారా అనేక ఉద్ధరించబడతారు. మీరు అనుకున్నాడు ఏంటంటే కూడా కబుర్లో కాగడతో జీవితం ఉండదు. మనసు జయించండి, మనసు జయించండి అంటున్నాడు. మీరు మాట్లాడేమంటే కాదు, నువ్వు ఇద్దరి నుంచి మాట్లాడాలి, యాక్షన్ కావాలంటున్నాడు. ఏదో మాట్లాడేట్టు మనం పనిచేయకండి, పని చేసి చూపించండి. ఏదో మాట్లాడేసి మనం పనిచేయండి, మాకు కావాల్సిన మాట్లాడాలి, పని మనసును తొడిగించిపోయి, మనసును తొడిగించి మనం తెలిపే తొందరగా శ్లోకాన్ని, మనసును తొడిగించిపోయి శక్తి మీరు మాకు ఇవ్వాలి కదా. ఆ శక్తిని మా దృష్టి, అనుగ్రహాన్ని మా దృష్టి, ఆ ప్రేమను మా దృష్టి పంపండి. మాటలు చెప్పి నిన్న మాయ చేయండి అని ఇది అంటున్నాడు. ఇది తిరగబడుతున్నాడు. మన ముందు ఎమ్మెల్యే లేవంటారంటే ఏదైనా పని అడిగారు అనుకుంటే పక్కన పక్కన చేసుకుంటారు, రాసేసుకుంటారంటే పని సున్నా. మీరేమనుకుంటారు మన పని పూర్తిని దేవుడు ఎమ్మెల్యేలో ఉందనుకోండి, నేను మా ఇంటి పని గురించాడు. ఏం చేస్తారంటే పుస్తకం చేస్తారు, గమనపరాజు ఏం జరిగింది, ఏం గురించి వచ్చారు, ఏం జరిగింది అడిగేస్తారు. అంటే అక్కడ ఏమనుకుంటాడు మన కథ పూర్తి అవుతుంది అనుకుంటారు. ఆ పనికి ఉన్నది అలాగే అలా సరిగ్గా ఎన్ని అడిగించండి. ఈ భక్తులు బలం ఏమంటారంటే ఈ మనసుని పుస్తకాలు రాసుకోవడం, మూడు పుస్తకాలు రాసుకోవడం, ఇంకో ఉంచడం అలా ఉంది, అలా ఉందండి, అలా ఉంది. మనకు కావాల్సిన మాట్లాడాలి, పని మనసును జయించాలి. మనసును జయించాలంటే ఆ మనస్సుని, ఆ మనస్సుని, ఆ మనస్సును తొలగించడానికి దాని తాలూకు అనుగ్రహం, శక్తి ఉద్వాళ్ళ కదా, ఇస్తే కదా తొలగించేది. అది మీ మనసును జయించాలి. వెళ్ళిపో వెళ్ళే వెళ్ళరా అంటే వెళ్ళరా అంటే మనసును జీవించే శక్తి రాకపోతే దాని మూలాన్ని చూడకపోతే నా మనసు నశించడం జీవించుకున్నాడు కదా. దాని మూలంలో దాన్ని మీరు సహకరించాలి కదా, మీ సహాయ సహకారాలు ఉండాలి కదా, లేకపోతే దాని మూలంలో గలదు కదా. దాని మూలంలో చూసినట్టు ఏదో నశించాను కదా, నశిస్తేనే మీ శాంతి దొరకదు కదా. అంటే మాటలు కాదండి, మీరు మనసును జీవించాలని జీవించాలంటే జీవించే శక్తిని ప్రసాదించండి, నాకు ఆ శక్తి ఇచ్చి పంపించండి. అంటే భగవాన్ రెండు పద్ధతులు చెప్పాడు, మనస్సు మనో నాశనానికి, శరణాగతులు కూడా మనస్సు నశిస్తుంది. మీ మనస్సు గారు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు లోపం ఏంటి, మీరు స్వరూపం ఏంటి, మీరు లోపల నుంచి వస్తున్నారు కదా, ఎక్కడ పుట్టి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వారి వివరంగా వారి వారి యొక్క గమనాన్ని వారి చేష్టని గమనించి వారి మూలంగా కర్మూలంగా నివేశిస్తారు. శరణాగతి వల్ల మనస్సు నశిస్తుంది, మనస్సు యొక్క మూలంగా నిమాసు నశిస్తుంది. అంటే ఆత్మ తీసుకెట్టి పడిపోతారా, ఇంటికి పెట్టి పడిపోతాను అనుకున్నా, ఆత్మ అంతగా ఉంది దాని ఇంటికి పెట్టి ఎక్కడికి పడిపోతాను, ఏమి నుంచి ఆవుగా ఉందా ఆత్మ, ఆత్మ కాకుండా సృష్టి ఉందా, ఆత్మ అన్నింటికి ఆధారమే, అన్నింటికి ఆధారం అది, అంటే అంత అదే, అంత ఆత్మే, ఆత్మకి భిన్నంగా ఏమి లేదు, ఆత్మకి దూరంగా ఏమీ లేదు, అది అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా ఉంది, కానీ మృగంలో కూడా ఉంది, అంతటా ఉంది, మృగంలో కూడా ఉంది, కానీ మృగంలో ఉన్న వస్తువుని ఆత్మను గుర్తిస్తే ఇదే అంతటా ఉందని అనుభవంకి వస్తుంది. అంటే ఊహించినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇప్పుడు మీద మనం ఊహించినట్టు పనిచేయండి, ఎందుకట్టలేదు మీ ఇంట్లో ఉన్న విషయంలో మోహం పెట్టి ఎందుకాలు విడిచిపెట్టవలసింది, మోహం విడిచిపెట్టి ఎందుకాలు విడిచిపెట్టవలసింది, మోహం విడిచిపెట్టి మోహం విడిచిపెట్టి ఆ పని చేయి పోస్ట్ మాస్టర్ లాగా రైల్వే స్టేషన్ మాస్టర్లాగా మోహం విడిచిపెట్టు, పని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, మోహం విడిచిపెట్టి పని చేయి, అప్పుడు మీకు పని అయిపోతుంది, జ్ఞానం కలుగుతుంది, పని అయిపోతుంది, జ్ఞానం కూడా కలుగుతుంది. సృష్టి అంత విశాలంగా ఉండే ఈ కలిసి ఎందుకు పుట్టాలి మనం, ఏంటి ఈ కోవడం అని చూస్తుంది అనుకుంటాను పండుగ అనుకునే లాభాలు మన కర్మ, దాని కర్మ అది మనం తీసుకొచ్చి మనం అనుభవించాల్సిన కర్మ మన ఇంటికి వచ్చింది, దాని కర్మ అనుభవించాలి మన ఇంటికి వచ్చింది. పరిసరాలు కూడా కర్మే, పరిసరాలు కూడా కర్మను బట్టి వస్తాయి. మేము ఇరుగుపురు వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, మేము ఇరుగుపురు వాళ్ళతో రోజు చేసేది నిలబరుస్తుంది, అది కూడా కర్మే, పరిసరాలు కర్మ, ఇంట్లోనే వ్యక్తులు కర్మ, సుపర్కాలు కర్మ, స్నేహాలు కర్మ, ఇంట్లో కూడా కర్మ. అయితే ఈ కర్మ అంటే ఎవరికి, దేహగతమైనకే, ఈ కర్మ అంటే ఎవరికి, దేహగతమైన ఇంట్లో ఆ కర్త తీసేసి ఇంకా కర్మలేదు, నా కర్మ నా కర్మ అనుకుంటున్నాడు, ఎవరు అనుకుంటున్నారు లోపల ఎవరైతే అనుకుంటున్నాడో ఆ కర్తను తీసేస్తే కర్మ లేదు. అంటే ఉండకూడదు ముందు కర్త రాకుండా కర్మ ఉండకూడదు, ముందు చేస్తుంది కానీ ఆ చేస్తుంది నీ అహంకారానికి నీటి పోయిన విజయంభావనప్పటికీ నీటి పోయికం కదా, మీరు ఇంకా అంటారనుకోండి మీరు సంసారాన్ని బాగా ఉద్ధరిస్తున్నారని అని అంటారనుకోండి మీరు విన్నాను, వాళ్ళు మీరు ఎంకా నేర్చుకుని కానీ ఆయన మట్టి దాని అంగీకారానికి నీళ్ళు పోసుకోకూడదు, నీళ్ళు పోసుకుంటే కథను ప్రారంభం అంటే నువ్వు ఇరుక కలిగి పని చేయి, తిరిగిపోదు పని చేయి, తొందర పడకు, ఏ పని చేసినా విధానం చెప్పండి, ఒక బుద్ధిలో ఏమో వంకరలు ఉన్నాయనుకో, నా బుద్ధిలో వంకరలు ఉన్నాయని అనుకుంటు ఏడుస్తూ కూర్చోదు, దాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నం చేయి, ఆ వంకరను తీసేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇప్పుడు కూడా నా ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకూడదు, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారో కూడా మీరు కంగారు పడకూడదు, అలా కంగారు పడితే మీ మీద నుంచి విశ్వాసం పోతుంది. ఈ మనసులో నేను నుంచి ఈ మనసులో నేను దైవజ్ఞానం చేసుకుంటుంది, దైవాన్ని స్మరించుకుంటుంది, ఈ కాలుతోటి చేసినప్పుడు నువ్వు పని చేసుకో, ఇంక కాలుతోటి నీ చేసినప్పుడు నువ్వు పని చేసుకో, భగవంతు నిరంతరం స్మరణ ఆ దైవ స్మరణ ఉంచిపెట్టకు, అంటే స్మరించగా 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 స్మరించని ఏమైతే స్మరిస్తుందో అనే శక్తి మనస్సు స్మరిస్తుంది, అంటే ఈశ్వరుని స్మరించగా 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 స్మరించేది నశిస్తుంది, స్మరించేది నశించిన నశిన స్వరూపం దర్శనమవుతుంది. మనస్సు ఈశ్వరం ఉంటుంది, మెరుగుతున్న పని చేస్తే, పెరుగుతున్న పని చేస్తే, వీటిగా పని చేస్తే, నిదానంగా పని చేస్తే మనసు విశ్వరం అవుతుంది, మనసు నిర్మలం అవుతుంది, ఎంతో అందం వస్తుంది మీకు. అందుకే తన కాలంలో మన ఆత్మలో తన సంబంధాన్ని మిగిలి ఉంటుంది, అంతేకాదు ఆ మనస్సు మనస్సు నిర్మలంగా నిశ్చితంగా ఎప్పుడైతే దానికి ఆలంబంగా దాని ఆధారంగా ఉన్న ఏం వస్తుందో ఆ వస్తువు నిమ్మదిగా నిమ్మదిగా జారిపోవటం ప్రారంభిస్తుంది. కర్తలేని కర్మ చేసేవాడికి కట్టుకోలేని కర్మ చేసేవాడు దాన్ని తెలియకుండా పూజలతోటి జపాలతోటి ధ్యానాలతోటి సమానం లేకుండా మనస్సుని చైతన్యంగా కలిసిపోతుంది. నువ్వు దేహం ద్వారా ఈ లోకంలో ఏ పని చేయాలో నీ తల్లి కలిపి ఉండగానే దేహం తయారైనప్పుడు ఎన్న అయిపోయింది. నీ ద్వారా ఏదో పని జరుగుతూ ఉంటుంది, ఆ పనితో నువ్వు సాధారణకుంటున్నాం మానే, ఆ పని అయిపోతుంది, జ్ఞానం వచ్చేస్తుంది. భగవద్గీతలో రహస్యం రమణ మహర్షి గారు నిన్న మాటల్లో చెప్తారు, గీత రహస్యం రెండు మాటల్లో చెప్తారు, 700 శ్లోకాల సారం రెండు మాటల్లో చెప్తారు. నువ్వు పని చేయటానికి నీకు ప్రారంభాన్ని అనుసరించి పని చేయటానికి వచ్చావు, నీ ద్వారా ఏం జరగవలసి ఉంటే అది జరుగుతుంది. నువ్వు చేసే పని అయిష్టంగా చేయండి, ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయటం ఇష్టంగా చెయ్యి. ఆ చేసే పని ఇష్టంగా చేస్తే పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. నువ్వు చేసే పని అయిష్టంగా చేస్తే పాత వాసన నశించి కొత్త వాసన వస్తాయి. అంటే నేను చేసి గొప్పగా ప్రేమగా ఇష్టంగా చేసి డ్యూటీని చెంది, అంటే కర్మ చేస్తుంటేనే కర్మ ఉంచుబడుతుంది మనం. అదే రామకృష్ణ పరమస్ గారు తరచుగా ఏమని చెప్పారు, పని మనం విడిచిపెట్టకూడదు, పని మనల్ని విడిచిపెట్టాలి. అంచేత నేను చేసే పని పూర్తిగా చేసుకెళ్ళిపోతాము, ఉద్యోగం పడద్దు. అప్పుడు రెండు లాభాలు ఉన్నాయి, ఈ పని అయిపోతుంది, ఈ పని అయిపోతుంది, మనసు విషయంలో లైన్ అయిపోతుంది, రెండు పనులు పూర్తి అయిపోతాయి. దేహం వచ్చిన పని పూర్తి అయిపోతుంది, మీకు ఆత్మానందం కలుగుతుంది, పునర్జన్మ ఉంటుంది, మీకు కాలిపోయి భూమి జరుగుతాయి. వ్యాపారం చేసినా అది ఉద్యోగం చేసినా ఏ పని చేసినా నువ్వు వంట పని చేసుకున్నా ఏ పని చేసుకున్నా నీ మనసుకు లోపల చూపాలి వాడికి. నువ్వేనే తలంపు మనకు లోపల నుంచి వస్తాను కానీ బయట నుంచి రావట్లేదు, నువ్వేనే తలంపు మనకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావట్లేదు. అది నీకు లోపల చూపు కనుక దానికి అలవాటు అయితే అది ఉపసంహరించబడి మనసు ఉపసంహరించబడి 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 దాని మూలంలో చెడిపోతే నశిస్తుంది. లోపల చూపు ఉన్నవాడికి హృదయంలోని సౌందర్యం తెలుస్తుంది, లోపల చూపు అని వాడికి హృదయంలోని సౌందర్యం నాకు తెలియజేసరింది అయ్యా. లోపల చూపు అలవాటు చేసుకో, దృష్టి చూసుకొని అది ఏ దృష్టి కలగాలి, లోపల చూపు కలగాలి. అందులో లోచనకు లేని వారికి ఆధ్యాత్మిక సంస్కారం రానే రాదు. ఆ లోచున్న వాడితే జ్ఞానం యొక్క వైభవం, వైరాగ్యం యొక్క వైభవం తెలుసు. వైరాగ్యం యొక్క వైద్యం మనకు తెలియదు, ఆ జ్ఞానం యొక్క వైద్యం మనకు తెలియదు, ఆ లోపల చూపు ఉండడం తెలుస్తుంది. నీ పనులు చేసుకుంటూ లోపల చూపు అలవాటు చేసుకో, లోపించి అలవాటు చేసుకో, ముక్తి దిచ్చింది ముక్తి దిచ్చింది అది అలవాటు చేసుకోండి. నీకు మనసు నిర్మలమైతే, నీకు మనసు స్వచ్ఛంగా ఉంటే, మనసు నిర్మలంగా ఉంటే, అది కుదిరిగా ఉంటే, అది శాంతంగా ఉంటే, లక్ష మందిలో కూర్చుని ఆకాంతంగా ఉన్నట్టు. అంటే మీకు లోపల చూపు ఎప్పుడైతే కలిగిందో, ముందు వ్యాపకాల మధ్యన ముందు పనుల మధ్యన నీకు శాంతిలోనే ఉంటావు. ఎన్ని వ్యాపకాల మధ్యన ఎన్ని పనుల మధ్యలోనా నువ్వు శాంతిలోనే ఉంటావు. అంటే నీకు ఎప్పుడైతే శాంతి కలిగిందో, నలుగురిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఏకాంతం నీ మాటలు ఉంటుంది. అంటే నువ్వు ఏ పని చేసినా మమకారం చోటు చేస్తే ఇబ్బంది, మమకారం లేకుండా పని చేస్తేమో. ఏదైనా పని చేస్తున్నందుకు ఆ పని నువ్వు చేస్తున్న పని ఎలా చేస్తున్నావు అనేది ముఖ్యం. మమకారంతో చేస్తున్నావు అయితే బంధం పడతావు, మమకారం లేకుండా చేస్తున్నావు అనుకో నువ్వు నీడ పొందుతావు. మమకారం చోటు చేస్తానంటే అజ్ఞానంలో కుంగిపోతావు, అవిద్యలో కుంగిపోతావు. మమకారం లేకుండా చేస్తే అజ్ఞానం నుంచి అవిద్య నుంచి బయటికి రావడానికి నీ పని నీకు సహకరిస్తుంది. జ్ఞాని పని చేస్తున్నాడో చూచే వాళ్ళు కనిపిస్తుంటాను, తను నేను పని చేస్తున్నాను అతనికి ఏం అనిపించదు. అంటే ఆ దేహంతో, ఆ దేహంతో సాధాత్యం పొందిన ఆ నేను పోయింది కాబట్టి వాడు చైతన్యమే కదా. కానీ జ్ఞాని పని చేస్తున్నాడని చూచే వాళ్ళు అనుకుంటారు, కానీ అతను మటుకు నేను పని చేస్తున్నాను మటుకు అతను అనుకోడు. ఇంకా పని చేసి ఆ దేహంతో సాధాత్యం పొంది నేను పోయింది కాబట్టి కోరికలు ఎలా పోతాయి. మరి భక్తులు అడుగుతున్నారు కోరికలు ఎలా పోతాయి. కొంచెం భగవాన్ అంటున్నారు, ఈ శరీరం అంటే నిజం, ఈ శరీరమే నిజం, ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరమే చైతన్యం, ఈ శరీరమే వైకుంఠం అనుకున్నంతకాలండి కోరికలు వస్తూనే ఉంటాయి. ఇది ఏ ఈ శరీరం అంటే నిజం, इस शरीर में गाय, इस शरीर में वैकुंठ, इस शरीर में आत्मा, इस शरीर में सक्षम, अभी अंधकार अनुकुटा अंधकार को అది మీకు దేహ బుద్ధి మధ్యకాలం, మీకు శవబుద్ధి మధ్యకాలం మీ కొడుకులు వస్తూనే ఉంటాయి. దేహంతో పరిమితమైన ఏమి అంధకారం అయితే అంధకారం మీ కొడుకులు వస్తూనే ఉంటాయి. మీకు కోరిక వచ్చిన చూస్తాయంటే చూస్తే ఆత్మ చూడు, ఇంకే ఆత్మ గురించి చూడు, చదివితే ఆత్మ గురించి చదువు, మానం చేస్తే ఆత్మ గురించి మానం చేయి. ఆత్మనిష్టత ఉండు, ఆత్మ నిశ్చయం, ఆత్మ సమంతులను ఉండు, ఆత్మ సమంతులను ఉండాలి, ఆత్మానందంలోనూ ఉండాలి, ఆత్మ ప్రవాహంలోనూ ఉండాలి, ఆ చైతన్య ప్రవాహంలోనూ ఉండాలి, ఆ శాంతి ప్రవాహంలో కాంతి ప్రవాహంలో ఆత్మానందంలో జీవించడానికి అంటే నీకు అప్పుడు అయ్యా కోరికలు నశించి అప్పుడు దాకా కోరికలు వస్తూనే ఉంటాయి. ఒకరి తర్వాత ఇంకోటి, ఒకరి తర్వాత ఇంకోటి చూస్తే ఆత్మను చూడాలి. ఇంకో ఆత్మ గురించి శ్రవణం చెయ్యాలి, మనం చేసి ఆత్మ గురించి మననం చెయ్యాలి, ఆత్మ జాగ్రత్త కలిగి ఉండాలి, ఆత్మ ధ్యానం కలిగి ఉండాలి. అప్పుడు మీకు ఆత్మ నిష్ట కలుగుతుంది. ఆత్మ నిష్ట కలిగినప్పుడు ఆత్మ యొక్క స్వరూపం శాంతి, ఆత్మ యొక్క స్వరూపం చైతన్యం, ఆత్మ యొక్క స్వరూపం కాంతి. ఆ శాంతి ప్రవాహంలో నీ దాడుతున్నట్టు, ఆ సమంతిలో నువ్వు కొట్టుకుపోతున్నట్టు అప్పుడు నీ పేరు తోలేదు. నీతో ఉపయోగించినప్పుడు నీకు బాధ ఉంది అని అంతా ఉంది. ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు మనలో కల్పితము, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనలో కల్పితము. నీ మనస్సు అంత నిజము, అది కూడా అంతే నిజము. మనసు నశించినప్పుడు మనలో కల్పితములు కూడా నశిస్తాయి. భగవంతుడంటే ఎవరింటి నీ భావన ప్రాపణ కాలేదు, అది ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఇక్కడే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన నిర్మాణిగా ఉన్నాడు. ఆయనే మనకి శాంతి దాత, ఆయనే మనకి కాంతి దాత, ఆయనే మనకి జ్ఞాన దాత, ఆయనే జ్ఞాన మతం. ఆయన ఊ ఆయన ఊ మతం కాదు, బౌద్ధ మతం కాదండి, ఆయన జ్ఞాన మతం. నీకు నేను అనే బుద్ధి ఉంది, ఆ బుద్ధి నీకు లోపల నుంచి వరించాను, ఆ వరించే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. అంటే నేననే బుద్ధి నాకు నేననే తరంపు ఎక్కడి నుంచి వరిస్తుంది అని గమనిస్తూ గమనిస్తూ దాని లోపలకు వెళితే అది ఎక్కడ వినిపిస్తుంది, అక్కడికి వెళితే ఈ నేనని తలంపు నశిస్తుంది, అక్కడ ఉన్న ఒక చైతన్యం నీకు భావనగా వ్యక్తం అవుతుంది. అందరినీ వాక్కును బంధించి, మనస్సును బంధించి, ప్రాణాన్ని బంధించి నీ హృదయ దేహంలోకి వెళ్ళగలిగితే అంత లోపు ఎంత దూరులైతే ఆత్మదేవుడు ఉన్నాడు, చైతన్య దేవుడు ఎంత లోపుగా ఉన్నాడో అంత లోపులోకి వెళ్ళగలిగితే ఆ వస్తువుకి వ్యక్తమవుతుంది, ఆ వస్తువుకి వ్యక్తమవుతుంది. మనం వచ్చిన పనే అదే, మనం ఏదైతే అవును ఇప్పుడు మనం తిరుగుతున్నది కాబట్టి ఏదైతే ఏదైతే కాదో అది మనం అవును అనుకుంటున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి, ఏదైతే మనం అవును అది మనకు తెలిసే వరకు, ఏదైతే కాదు అది మనం అవును అని అనుకుంటూ ఉంటాం. దేవుడిని మనసు తోటి గ్రహించాలా, నీ మనసు కంటే ఇష్టం వాడు ఏమో కాదండి, దేవుడిని మనసు తోటి గ్రహించలేదు. కానీ ఎక్కడైతే మనసు ఆడిగిందో, ఎక్కడైతే అహం దృష్టి ఆడిగిందో అక్కడే అహం స్ఫురణ కలుగుతుంది. సరే ఎంత ఇన్ని అందాల చూడండి, చూసింది ఎక్కడైతే అహం వృత్తి నశించిందో ఆ అహం వృత్తి నశించిన చోట అహం స్ఫురణ కలుగుతుంది. ఇది ఒక చోట అది ఒక చోట కాదు, ఎక్కడైతే అహం వృత్తి నశించిందో అక్కడే నీకు అహం స్ఫురణ కలుగుతుంది. ఎక్కడైతే నేనుడే తలంపు అదృశ్యమైందో, ఎక్కడైతే నేనుడే తలంపు అదృశ్యమైందో అక్కడ నిర్బంధం విస్తరిస్తుంది. ఇదో చోట అదో చోట కాదు, ఎక్కడైతే నేనుడే తలంపు అదృశ్యమైందో అక్కడ నిర్బంధం ఆ ప్రాణిదాన్ని విస్తరిస్తుంది. అది నిజమైన దేవుడు. హృదయంలోని అంతర్యామిని తెలుసుకోకుండా, మీ హృదయంలోని భగవంతుని తెలుసుకోకుండా, మనోదేహం ఉపయోగించి ఇతర విషయాలు కూడా నువ్వు సాధించవచ్చు, కానీ ఆ సాధించినవి ఎంతనేదో ఉంటుంది. నీ స్వప్నంలో కనిపించే మనుషులు ఇంకెందుకు, నీ స్వప్నంలో కనిపించే భోగబాధ్యాలు ఇంకెందుకు, నీ స్వప్నంలో కనిపించే కష్టసుఖాలు ఎంకెందుకు, అందన సత్యం పట్టించే లేక తీసుకుని పట్టించే ముందుకైంది కూడా అంతే లేదని స్వప్న సమానం. ఎక్సెప్ట్ బ్రహ్మం క్రియేటెడ్ బై ది మైండ్. అది నిజం కాదంటే నేను మైండ్ అంటున్నా, మైండ్ కూడా అంతేనాడు. అంటే మనసు దేవుడిని గ్రహించేది నిజం కాదు, మనసు ఎక్కడైతే అడిగిందో, ఎక్కడైతే నిశ్చలమైందో, ఎక్కడైతే పాల్కబడిందో, మైండ్ ఎక్కడైతే పాల్కబడిందో, ఎక్కడైతే అడిగిపోయిందో, అక్కడ మాత్రమే నీకు చైతన్యం అయితే పాము దర్శనం అవుతుంది. ఇంకొక చోట అదొక చోట కాదు. మనందరికీ ఎవరికీ చనిపోవటం అంటే ఇష్టం లేదు. మనకి ఎవరికైనా చనిపోవటం అంటే ఇష్టంగా ఉంది? ఎవరికి ఇష్టం లేదు. కానీ 100 సంవత్సరాలు చూస్తా ఉంటుంది, 100 సంవత్సరాలకి టైటిల్ ఏదో చూస్తుంటుంది, ఇంకెంతకాలం చూస్తాను కూడా అనుకుంటాం. ఇంకా చూడాలన్నా మనకి 100 సంవత్సరాలకి టైటిల్ ఉందో ఉన్నా అనుకోండి, జనాలు చూస్తాం టైటిల్ ఉంది, 100 సంవత్సరాలు చూస్తున్నాం కదా వెళ్ళిపోవాలని కూడా అనిపించదు. చూసిన టైటిల్లే తాగిడి కాదు తాగటం అంతే కదా. ఇసుకొని తిన్నాన్నది తినటం అదే పని కదా. చూసుకుని పని ఏదో మామూలు చూసుకుంటూ ఉంటాం మనం. ఆ టైటిల్ రోజు చూస్తూ ఉంటాం. 100 సంవత్సరాలు జీవించినప్పటికీ ఇంకా మనకి చనిపోవడం ఉండదు. 100 సంవత్సరాలు జీవించండి ఇటువంటిదని అనిపించే ఇంకా ఉండాలని ఉంటుంది. ఆ ఉండటం లేదు. ఈ భయ అర్థం చేసుకోండి. మనం 100 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు బతికినా ఇంకా బతకాలని ఉంటుంది, ఇంకా ఉండాలని ఉంటుంది. ఏంటంటే ఎవరు ఉండటమే దేవుడు. ఆ దేవుని చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామని అనుభూతికి రావాలి. అప్పుడు మరణం మరణిస్తుంది ఈ సబ్జెక్ట్. దేవుని చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామని సంగతి మీకు తెలియాలి. ఆ ఉండటం మీకు తెలియాలి. అప్పుడు మరణం ఎవరికి మరణిస్తుంది, మరణం మరణిస్తుంది, మాయ మాయం అవుతుంది. అప్పుడు దీని శివారు ఆ శివారు కమ్మను అందుకుంటారు. ఆ పరాకాష్ఠ మీకు తెలుస్తుంది ఆత్మ యొక్క వైపు, ఆ జ్ఞానం యొక్క వైపు, ఆ పరమ శాంతి, ఆ తత్వం మీకు అనుభవం, ఆ మీకు అనుభవం ఉంటుంది. అది ఉన్న వస్తువు మీకు నమ్మట్లేదు వ్యక్తమవుతుంది. ఉండటమే మన పేరు, మన పేరు సుబ్బమ్మ ఎల్లమ్మ కాదు. ఆ ఉండటమే మన ఏమిటది, ఆ ఉండటమే అయ్యా. శాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏవైతే దేవుని పేరు కావాల్సి పొందుతుందో అక్కడి నుంచి తలంపలు వస్తున్నాయి. ఏవైతే దేవుని పేరు కావాల్సి పొందుతే నశించిందో అవి తలంపులు నశిస్తాయి. ఆ ఉండటం అనేది మీకు వ్యక్తం అవుతుంది. అది చివర బొమ్మ, అది కడసారి బొమ్మ. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అంటే ఈ జన్మలో చేసింది మన మనుషుడి జన్మలో వస్తుంది. ఈ జన్మలో మనం చేసింది మనుషుడి జన్మలో మూలలో మనసు చెప్పినప్పుడు అవుతుంది. అరుణాక్షలం అన్నాడంటే భగవంతు జ్ఞానం వచ్చేసి మనం ధ్యానంతో గోడ పడుతుంది. ఎంత గోడ గొడవలు గొడవ 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 ఎంత గొడవ. ఇంకా నియమంలో ఇది ఎవరో చెప్పారు, అదే ఆనందంలో ఎవరో చెప్పారు మొత్తం అరుణాచలం అని. అరుణాచలం అన్నది జ్ఞానం, మనస్సు నశించింది జ్ఞానం వచ్చేసి. ఇప్పుడు ఏం చేశాను అయ్యా, నీకోసమే ఏమి చేశాను. ఇంకే అరుణాచలం, అరుణాచలం పేరు తెరబెట్టాను అంతే. అందుకంటే ఏం చేశాను లేని పేరు గల పదము और गर्भधन 25 लाख चाहिए। दो रावण खंडी मनी प्रवाह में गद्दी पर लाद पड़े सड़क అరుణాచల అంటే అంత ముందు జన్మల్లో పండిపోయి ఉన్నాడు, జన్మలో రాలిపోయాడు. పేరు బలభగని పట్టి లాగించి నీ మహిమ కను మీరెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించి వాడల అహం నిర్మాణింపుడు అరుణాచల మా మాంస నేత్రాలకు ఇంకే గొప్పగా కనిపిస్తున్నావు, కొండకంటే కనిపిస్తున్నావు, ఎంతటి వాడివో మా కళ్ళకి తెలియటం లేదు. నువ్వు కరుణా సముద్రుడు, దయా సముద్రుడు, ప్రేమ సముద్రుడు, జ్ఞాన సముద్రుడు గుర్తించలేకపోతున్నావు. దృఢమైన కరుణా సమగ్రమ నువ్వు కొండ అనుకుంటున్నావు కానీ దయా సముద్రుడు జ్ఞాన సముద్రుడు అనుకోవడం లేదు. కొండ గొప్పకు దీర్ఘమైన కరుణా సముద్రమ కృప చేసిన అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల